జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.
మేము మా టీవీ ప్రోగ్రామ్ ని ఆనందించాలి ప్రతిదినం జీవితం అంటాం. ఎందుకంటే నాకు 50 ఏళ్ళు వచ్చే వరకు నా జీవితాన్ని ఎలా ఆనందించాలో తెలుసుకోవడం ఆరంభించలేదు. అలా మీకు జరగకూడదని నా కోరిక. మీరు త్వరగా అపవాదికి కోపం తెప్పించి సాధ్యమైనంత సంతోషంగా మీరు ఉండండి. ఆల్ రైట్, నేను సంతోషం మరియు ఆనందం మీద ఒక సిరీస్ని చేస్తున్నాను. జీవితాన్ని ఆనందించడం అనే దాన్ని ఒత్తి పలుకుతూ, ఏదో జీవితాన్ని జీవించడం కాదు, దాన్ని ఏదో గడిపేయకుండా అసలైతే జీవితాన్ని ఆనందిస్తూ గడపడం. కేవలం సెలవులనే కాదు, కేవలం షాపింగ్కి వెళ్ళి కొత్త డ్రెస్ కొనుక్కున్నప్పుడే కాదు, మీరు ఆఫీసుకు వెళ్లకుండా సెలవు వస్తేనే కాదు, కానీ సాధారణమైన దైనందిక జీవితాన్ని ఆనందించడం కొన్నిసార్లు అదే పాత బోరింగ్ అయిన జీవితాన్ని అలానే దాన్ని వదిలేస్తే. మనందరం ఎక్కువగా ఒకేలాంటి విషయాలను చేస్తాం, మళ్ళీ 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 మళ్ళీ. అయితే నిన్న నేను చెప్పాను ఏమనంటే, ప్రతి పరిస్థితిలోనూ మీరు దానికి ఎంత భయపడినా లేదా చేయాలని అనుకోకున్నా, మీకు నచ్చదు అని అనుకున్నా, దేన్నైనా ఆనందించడానికి ఉన్న గొప్ప రహస్యాలు ఒకటే, కృతజ్ఞతగా ఉండడానికి ఏదైనా వెతకడం. ఆ పరిస్థితిలో లేదా ఆ విషయంలో, ఉదాహరణకు నిన్న దీన్ని యూజ్ చేశాను. చాలామంది ఎలా అంటే, తెలుసా, నాకు బట్టలు ఉతకడం నచ్చదు, ఆ రోజంటేనే నచ్చదు, బట్టలన్నీ ఉతకాలి. చూడండి, ఉతకగలరు మీ వైఖరిని ఇలా అంటూ మార్చుకోగలిగితే. దేవునికి స్తుతులు, నాకు బట్టలు ఉన్నందుకు. చూడండి, మనం కృతజ్ఞత గల వైఖరిని సమృద్ధిగా పొందడం ద్వారా పోగొట్టుకుంటాము. మనం ఇకపై దాన్ని అభినందించము, నిజంగా సత్యంగా అభినందించము మనకున్న వాటిని. అంటే మనం ఎంతో అభినందనీయంగా ఉండాలి ఇటువంటి చోటుకు నడిచి రాగలిగినందుకు. ఒక రోజంతా యేసుని ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి అరెస్ట్ అవుతారు అన్న భయం లేకుండా. ఎందుకంటే మనం చేసాం. అయినా మనం చాలామంది ప్రజలు జీవించే అవతలి వైపుని ఇంకా చూడలేదు, కనుక మనం దీన్ని తేలిగా తీసుకునే అవకాశం ఉంది. నిన్న చెప్పాను నేను ఉదయం లేచే వ్యక్తిని కాను అని. అంటే అర్థం, లేవడానికి కొంచెం సమయం పడుతుంది, కనుక నాకు కాఫీనిచ్చి ఒక గంట సమయాన్ని ఇస్తే, కొంచెం కెఫీన్ మరియు గంట యేసు, అప్పుడు మంచిగా ప్రవర్తించగలుగుతాను. కనుక నేను ఉదయాన్నే లేచి అలా పడుకుని ఉంటాను. కొన్నిసార్లు అనుకుంటూ, మ్యాన్ నాకు లేవాలని లేదు, లేవాలని లేదు. అయితే తెలుసా, మొన్న ఒక రోజు నిర్ణయించుకున్నాను అలా చేయడానికి బదులుగా, నాకు కాళ్ళు ఉన్నందుకు సంతోషం. మంచం మీద నుంచి దూకి నా సొంత రెండు కాళ్ళ మీద నిలబడగలను, ఇంట్లో అంతా నడవగలను, వంటగదిలోనికి వెళ్ళి కాఫీ చేసుకోగలను, నా ఈజీ చైర్లో కూర్చోగలను, కిటికీలోంచి బయటకు చూడగలను. దీన్ని మళ్ళీ చెప్తాను, మీరు ఒకవేళ నిన్న ఉన్నా, దీన్ని ముందే విన్నా సరే, ఎందుకంటే నిజంగా మీరు చేసే ప్రతి దాన్ని ఆనందించడానికి ఉన్న రహస్యాల్లో ఇది ఒకటని నమ్ముతాను. కనుక మీరు చేసే ప్రతి దానిలోనూ కృతజ్ఞతగా ఉండడానికి ఏమైనా వెతకండి. ఎంతమంది నాతో ఒప్పుకుంటారో అది జీవితాలనే మార్చివేయగలదు అంటే. యోహాను 10:10 ఎంతో శక్తివంతమైన వచనం. దొంగ దొంగతనానికి, హత్యకు, నాశనానికే వస్తాడు, కానీ యేసు అన్నాడు, నేను వచ్చింది, నేను అక్కడ ఆగి అలా బోధించేయగలను, నేను వచ్చినది అనే దాని మీద మిగతా రోజంతా. అద్భుతంగా లేదు? అపవాది చేయడానికి ట్రై చేసే దాన్ని ఏసు అడ్డుకోవడం అంటే. దాని గురించి ఆలోచించండి. నేను వచ్చింది మీకు జీవము కలుగుటకును ఆనందించుటకును, కేవలం దాన్ని పొందడానికి కాదు, కానీ జీవితాన్ని ఆనందించడానికి, సమృద్ధిగా నిండి పొంగి పొర్లేంతగా. చూడండి, ఎక్కువగా జీవితం సాధారణంగా దైనందిక జీవితమే అయినందున దాని అర్థం మనం ఎలా ఆనందించాలో నేర్చుకోవాలి. ఇతరులు బోరింగ్గా సాధారణమైందిగా అనుకునేదాన్ని మనం అలా చేయగలం. ఎందుకంటే మనం చేసే ప్రతిదీ దేవుని మహిమ కొరకు చేయబడాలి కనుక. బహుశా దీని గురించి తర్వాత మాట్లాడుకుందాము. అయితే మనం పనులను ఎందుకు చేస్తామన్న మన ఉద్దేశాలకు మనం జీవితాన్ని ఆనందిస్తామా లేదా అన్న దాంతో సంబంధం ఉంది. మీరు ఆఫీస్కి కేవలం జీతం కొరకే వెళ్తే అది సందేహమే, మీరు మీ పని ఆనందించగలరా అని. అయితే మీరుగా ఆ చోటుకు దేవుణ్ణి సేవించడానికి ఆయన మిమ్మల్ని అక్కడ ఉంచాడన్న ఐడియా మనసులో ఉంచుకుని వెళితే దేవుడు ఇప్పుడు మిమ్మల్ని ఆ చోటులో ఉంచాడని చూడగలిగే అక్కడ ఒక సంకల్పం ఉందని నమ్మితే అది పూర్తిగా విషయాలను మార్చివేసి అంతా పూర్తిగా వేరే దిశకు మారుతుంది. అది మన ఆలోచన, మనం మాట్లాడే విధానమే మనల్ని ఎన్నో సమస్యల్లో పడేస్తుంది. అసలైతే నేను ఇప్పుడు సామెతల మీద ఒక పుస్తకాన్ని వ్రాస్తున్నాను. అది ఆసక్తికరమైన సవాల్, ఎందుకంటే దాన్ని ఒక్కొక్క అధ్యాయంగా తీసుకోవాలనుకున్నాను. సామెతలు నిజంగా అనేక పర్యాయాలు చెప్పబడతాయి. మీకు తెలుసా, సామెతల్నే మనం మాటి మాటికి వినాల్సి ఉంది, మళ్ళీ 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 మళ్ళీ. అయితే సామెతల్లో ఎన్నో వేల వేల వచనాలు ఉన్నాయి నోటి మీద. మాటలు బుద్ధిహీన నోరు, జ్ఞానం కలవాని నోరు. నిజంగా అదెంతో ఆశ్చర్యంగా ఉంటుంది. బైబిల్ మన ఆలోచనలు మరియు మన మాటల ముఖ్యత్వాన్ని గురించి చెబుతుందో చూస్తే. నేను మీకు ఇప్పుడే చెప్తాను, అవి రెండూ కూడా దేవుని సహాయంతో ఎలా అదుపులో పెట్టుకోగలమో మనం నేర్చుకోగలము. ఎంతమంది నమ్ముతారు, మీ మనసులో దేని గురించి ఆలోచిస్తే దానికి మీ సంతోషానికి లేదా సంతోషం కొద్దుగా ఉండడానికి ఎంతో సంబంధం ఉందని? ఓకే, చూడండి, కూర్చుని రోజంతా చెత్త ఆలోచనలు చేస్తూ ఉంటే నాకు అనవసరం మీకేమున్నా లేదా ఏం చేస్తున్నా మీరు దాన్ని ఆనందించలేరు. ఎందుకంటే మన నిజమైన జీవితం మన లోపలుంది. ఈరోజు అంతరంగ జీవితం గురించి మాట్లాడతాను. మీరు మీ లోపల ఏం జరుగుతుందో దానిని మీరు చూడాలి. ఎందుకంటే దానికి డ్రెస్ చేసి చర్చికి తీసుకెళ్తాం, వెళ్ళిలా అనగలం, దేవునికి స్తోతులు అందరినీ చూసి నవ్వుతూ సరైన సమయంలో చప్పట్లు కొట్టగలం. అయితే దాని అర్థం అది నిజంగా మనమని కాదు. ఆమీన్. మీ అసలైన మిమ్మల్ని అందరి నుంచి దాచగలరు, కానీ దేవుని నుంచి దాచలేరు, మీ నుంచి కూడా మీరు దాచలేరు. మనం ఎవరినైనా చూసి నవ్వి ఇలా అనుకుంటాం, నువ్వు వేసుకున్న డ్రెస్ నా జీవితంలో అంత చెత్త డ్రెస్ ఎవరు వేసుకోగా ఇప్పటి వరకు చూడలేదు. ఓ దేవునికి స్తుతులు, కలిసినందుకు సంతోషం. బాసా మనం నిజంగా ఉండే సమయం ఇది. నిజంగా అవడం నా అర్థం ఇలా అనడం కాదు, నీకు ఆ డ్రెస్ చెత్తగా ఉంది. అయితే దాని అర్థం మనం గుర్తించాలి, మనం ఏమి ఆలోచిస్తామో అదే నిజమైన మనం అని. అంతేగాని నటించి ఉన్నట్లు కాదు, కనుక మన ఆలోచనలను పోషిస్తాము. అసలైతే బైబిల్ సామెతలు 18లో చెప్తుంది మనం మన మాటలను తింటామని. ఆ పదం విన్నారా, నువ్వు ఆ మాటలను తింటున్నావు. చూడండి, అది అసలైతే సామెతలు 18:21లో ఉంది, చెప్తుంది, నాలుక యందు ప్రీతిపడివారు దాని ఫలం తిందురు. కనుక తెలుసా, మనము మనకు సంతోషం ఉంది. సంతోషాన్ని ఇవ్వమని దేవునికి ప్రార్థన చేయక్కర్లేదు. మీ సంతోషాన్ని ఏది ఆపుతుందో దాన్ని తెలుసుకోవాలని ప్రార్థించాలి. మీకు అది ముందే ఉంది, మన దగ్గర ముందే ఉన్న వాటి కోసం ప్రార్థిస్తే ఎంతో సమయాన్ని వెచ్చిస్తాం. మనం ఎక్కువ సమయం దీని గురించి ఆలోచిస్తూ గడపాలి. నా దగ్గర అది ఉంటే ఎందుకు యూజ్ చేయడం లేదు? చూడండి, పాత నిబంధనలో ఎక్కువగా ఏ విధంగా అయితే అనుకుందాం, ఇస్రాయేలీయుల శత్రువులు వారిపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎంతగా ప్రభావం చూపిందంటే, వాళ్ళ బావుల్లో రాళ్లను పడేశారు, అవి ఎంతగా నిండిపోయాయంటే వాళ్ళకి వాటిలోంచి నీళ్లు దొరకలేదు. కనుక ఈరోజు మిమ్మల్ని మీరు ఒక బావిలా చూసుకోండి. యేసుక్రీస్తులో తిరిగి జన్మించడం ద్వారా ఆయన మీ లోపల నివసించడానికి వస్తాడు. కనుక ఆయన వస్తే ఆయనది, ఆయనదంతా ఆయనతో పాటు వస్తుంది. మనకు ఆత్మఫలం ఉంది, మనకు శాంతి ఉంది. బైబిల్ యోహాను 14:27లో చెప్తుంది, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను. యేసు ఆయన శాంతిని వదిలి వెళ్ళాడు. మనకు ఆత్మఫలం ఉంది, ప్రేమ, సంతోషం, శాంతి, సహనం, మంచితనం, దయా, సాత్వికత, వినయం, అద్భుతమైనవన్నీ. మీకు ఆత్మనిగ్రహం ఉంది. ఓ అవును, మీకుంది. దాన్ని వాడనందున దాని అర్థం మీకు లేదని కాదు. కనుక ఇలా అండం మానివేండి, చూడండి నాకు అసలు ఆత్మ నిగ్రహం లేదు అని. కాదు, ఉంది. నిజాన్ని ఎందుకు చెప్పరు? అసలు నాకు చాలా ఉంది ఆత్మ నిగ్రహం, దాన్ని నేను వాడను. కనుక మీకు ఆనందం ఉంది. అయితే మీకు తెలుసా, సాతాను అసూయపు రాళ్ళు విసురుతాడు. అసూయ అనే రాళ్లను, చింత అనే రాళ్లను, పెద్ద నేరభావపు భారాన్ని, అన్ని రకాల వస్తువులను మన బావిలో వేస్తాడు. అందులోని మంచివన్నీ కూడా కనిపించినంత వరకు. కనుక మనకున్న విషయాలన్నిటి కొరకు ప్రార్థించడానికి బదులుగా వాటిని ఏవి అడ్డుకుంటున్నాయో చూపించమని దేవుణ్ణి అడగాలి. ఆయన సహాయంతో ఒక్కొక్కటిగా వాటిని తీసివేయడం మొదలు పెట్టండి. దావీదు రాజు అయినప్పుడు అతడు చేసిన వాటిల్లో ఒకటి ఏమిటంటే, అతడు బావులను తిరిగి తవ్వించాడు. బహుశా ఈరోజు బావులను తిరిగి తవ్వే రోజు కాగలదు. హల్లెలూయా. ఆల్రైట్. మనిషి హృదయంలో ఎలా ఆలోచించినా అలానే ఉంటాడు. సామెతలు 23:7 ఎంతో శక్తివంతమైన వచనం. ఒక మనిషి హృదయ ఆలోచన ఎలా ఉంటే అతడు అలానే ఉంటాడు. సమస్యలను గురించి ఆలోచిస్తే, విచారమైన వాటిని, ప్రతికూలమైన వాటిని, అది మన సంతోషపు విడుదలపై విరుద్ధ ప్రభావం చూపుతుంది. అయితే ఆనందాన్ని విడుదల చేసే విషయాన్ని నేను చెప్తాను, అదే నిరీక్షణ. నిరీక్షణ అనేది శక్తివంతమైన పదం. లోకం అనుకునే లాంటిది కాదు. ఏదైనా మంచి జరుగుతుందని ఆశిస్తాను, అది జరుగుతుందో లేదో తెలియదు. కాదు, నిరీక్షణ అనేది నాకు ఏ క్షణమైనా ఏదో మంచి జరుగుతుందని తీవ్రంగా ఆశించడము. నిరీక్షణ అనేది మీ ఆశించడం గురించి. కనుక ఒక ప్రశ్న అడుగుతాను, జీవితం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? ఈరోజు మీరు ఏమి ఆశిస్తున్నారు? చాలామంది ఏమి ఆశించరు. వాళ్ళు ఎలా అంటే, చూద్దాంలేండి, ఎవరికి తెలుసు, మనం చూద్దాం. లేదా చెప్పాలంటే వాళ్ళు హీనమైన దశకు వెళ్తారు, వెళ్ళి చెడువు జరుగుతాయని ఆశిస్తారు. గతంలో అలా ఉండేదాన్ని, నా జీవితంలో ఎన్నో చెడు విషయాలు జరిగాయి. నాకు ఒక చెడు విషయం జరిగింది. బైబిల్ దాన్ని దుష్టకరమైన సూచనలు అంటుంది. నాకు ఇప్పుడు ఈ ఫీలింగ్ ఉండేది నా వాతావరణంలో, నా జీవితంలో తర్వాత జరగబోయే ఘోరమైన విషయం ఏమిటి అని. కొన్నిసార్లు మీకు ఎన్ని చెడు విషయాలు జరిగి ఉంటాయంటే, ఆశించాలంటే భయం వేస్తుంది, మరొకసారి నిరాశ చెందాలని అనుకోరు. అయితే నిరీక్షణ అనేది తప్పనిసరి విశ్వాసానికి కూడా. చాలామంది విశ్వాసాన్ని పొందడానికి ట్రై చేస్తారైతే ఉండదు. కనుక దాన్ని సింపుల్గా చేయడానికి ఇలా అనుకుందాం, నిరీక్షణ లేకపోవడం అనేది నాకు ఎన్నడూ ఏ మంచి జరగదు అనే ప్రతికూల వైఖరి. అయితే నిరీక్షణ అనేది తీవ్రంగా ఉండే అనుకూల వైఖరి. అది ఇలా అంటుంది, దేవుడు నా జీవితంలో కార్యం చేస్తున్నాడని నమ్ముతున్నా, ఈరోజు నాకేదో మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. కనుక మీరు నిరీక్షణ లేమి రాళ్ళన్నిటి నుంచి విడుదల కావాలి. రోమా 5 నిరీక్షణ గురించి చెప్తుంది. రోమా 5:2-5 మరియు ఆయన ద్వారా, ఆయన అవును అంటే క్రీస్తు, మనము విశ్వాసము వలన ప్రవేశము మరియు పరిచయము ఈ కృపయందు దేవుని యొక్క సహాయము ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. ఆ పదం మహిమ అంటే దేవుని యొక్క శ్రేష్ఠత అంతా ప్రదర్శించబడ్డము. కనుక అదేం చెప్తుందంటే, మనం మన జీవితాల్లో దేవుని యొక్క మహిమను చూడబోతున్నామని నమ్మడంలో మనం ఆనందించగలమని. మీ స్వప్నాలను వదిలివేయకండి. అవి జరగవని అనుకోవడం మొదలు పెట్టకండి, ఎందుకంటే ఇంకా అది జరగనందున. మీరు ఆత్మికంగా గట్టి తీర్మానంతో ఉండండి. మీకు తెలుసా వేరే విధంగా అలా ఎలా ఉండాలన్నది? కనుక ఆత్మికంగా మనం అలా ఉందాము, ఉండి అందాం. లేదు దేవా, నువ్వు నీ వాక్యంలో వాగ్దానం చేశావు, అది నా జీవితంలో కనిపించేంత వరకు నేను వదిలిపెట్టను. ఇంకా అసలైతే దేవునికి అది ఇష్టం. ఓకే, ఇప్పుడు ఈ వచనాన్ని చూడండి, శ్రమల యందును అతిశయపడదము. ఎప్పుడు? ఎప్పుడు? మరొకసారి, ఆల్ రైట్, మీ సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత ఆనందంతో నిండడం కాదు, సెలవుల సమయం వచ్చినప్పుడు సంతోషంగా ఉండడం కాదు. కానీ ఇప్పుడు పూర్తి సంతోషంగా బట్టలు ఉతుకుతున్నప్పుడు, సంతోషంతో నిండి ఉండడం ఇప్పుడు అంట్లు తోముతున్నప్పుడు, పూర్ణ సంతోషంగా ఇప్పుడు స్కూల్కు ప్రిన్సిపల్ రమ్మని పిలిచినప్పుడు, మీకు తెలుసా ప్రతి ఒక్కరోజు మన సంతోషాన్ని దొంగిలించడానికి బయట ఎన్నెన్ని విషయాలు ఉంటాయో? అంటే లోకం అంతా వీటితోనే ఉంది, నేను వీటిని సంతోషాన్ని పీల్చేవి అంటాను, అవి తెలుసా? వస్తువులు, ప్రజలు, అవి కేవలం అది జీవితంలో వారి మిషన్. మిమ్మల్ని ఎంత దుఃఖకరంగా చేయగలవా అన్నది, మిమ్మల్ని ఎంత అప్సెట్ చేయగలవా అని. నేను దాదాపు స్థితికి వచ్చేసాను, అక్కడ ఆట ఆడడం నాకు ఇష్టం, ఎందుకంటే అపవాది ఎలాగో గెలవడు, నేను సంతోషంగా ఉంటాను. ఇప్పుడు సంతోషంతో నిండి ఉందాము, శ్రమల యందు అతిశయపడుదుము. శ్రమల యందు అతిశయపడుదుము. చూడండి, మనము మన సమస్యల్లో ఆనందించగలము ఒకవేళ దేవుడు దానిని మనలో ఏదైనా మేలు చేయడానికి పని చేస్తాడని తెలుసుకుంటే. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయునని ఏరిగి. చూడండి, అందుకనే పౌల్ జైల్లో ఉన్నా కూడా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే అతడు వ్రాసిన దాన్ని నిజంగా నమ్మాడు, అది రోమ 8 రికార్డ్ చేయబడింది. దేవుని ప్రేమించి వారి కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. మీకు గానీ అటువంటి అనుకూలమైన వైఖరి ఉంటే అపవాది మిమ్మల్ని ఓడించలేదు. చూడండి, ఎవరో అనుకుంటున్నారు మీకు తెలియదు నాకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో అని. ఏమిటో తెలుసా? నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను, అయితే గ్యారంటీని ఇవ్వగలను, ఇక్కడ మీకంటే పెద్ద సమస్య ఉన్న మరెవరో ఉన్నారు అని. అంటే నేను గ్యారంటీని ఇస్తాను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయునని ఎరిగి అంగీకరించబడ్డ విశ్వాసము మరియు ప్రయత్నించబడ్డ నిజాయితీ శ్రమల యందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. సంతోషం నా జీవితంలో ఒక అలవాటుగా ఉండాలి. ఏదో నేను పనిచేయవలసింది కాదు, లేదా పొందడానికి ఏదైనా ప్రత్యేకమైన సందర్భమో. ఎంతమంది గతంలో కంటే ఎక్కువ ఆనందంగా ఉండాలంటారు? ఎంతమందికి నిజంగా అది నచ్చుతుంది? ఒకవేళ నేను ఈరోజు చెప్పేది కల్పితం కాదని, ఇది ఒక కథ కాదు అని, అలాగే ఇదేమీ ఒక నేను ఈరోజు ఇక్కడ పైన ఆత్మిక చీర్ లీడర్గా ఉండడానికి రాలేదు కానీ, మీలో ఎంతమంది నమ్ముతారు మీరు నిజంగా మీరు చేసే ప్రతి ఒక్క పనిని ఆనందించడం సాధ్యమేనంటే? మీకు తెలుసా, మీతో నా సమయం నాకెంతో ముఖ్యమైంది. నేను ఇది దేవుడు నాకెంతగానో బోధించినందున చేస్తున్నాను. మీకు చెప్పాలనింది మీకు ఎటువంటి సమస్య ఉన్నా నాకు ఉండేదని. అంటే గాయపరచబడ్డాను, బాధించబడ్డాను, అవమానపరచబడ్డాను, వదిలివేయబడ్డాను, నేను అత్యంత ప్రతికూలమైన, నాతో కలిసి ఉండడం కష్టమయ్యే, సణుగుతూ చిరాకు పడే, నమ్మకముంచలేని అనుమానితురాల్ని. కమాన్, అంటే మీరెంత చెడ్డవారైనా నాకు అనవసరం, నాకంటే ఎక్కువ హీనంగా ఉండి ఉండరు. వైఖరి విషయానికి వస్తే, నేను ఇప్పుడు అలా ఏమాత్రం లేను. అంటే నేను మీకు చెప్తాను, ఇది అక్షరాల నిజం, దేవుడు మనలను మారుస్తాడు అన్నది. ఆయన మనల్ని మారుస్తాడు, మనం గాని వాక్యంలో కొనసాగితే. చూడండి, నాకైతే తెలీదు కూడా మీకు తెలుసా అని ఈరోజు ఇక్కడ ఉండడం ఎంత విలువైనదో అని. కేవలం ఈ ఒక్క రోజులో నేర్చుకో పోయేది లేదా నిన్నగాని మీరుండుంటే దీనిలో మీరు ఎన్ని గంటలు పెట్టుబడి పెడితే చెప్తున్నాను. మీరు ఇంటి వద్ద మంచం మీద పడుకుని డైలీ సీరియల్స్ని చూడడం కంటే ఎంత ఎక్కువ నేర్చుకుంటారు. ఇవన్నీ మీతో పాటు ఉండిపోయే విషయాలు. మీ పిల్లలతో సమయాన్ని గడపడం గురించి నా చిన్న బోధనైనా సరే తెలుసా, కేవలం ఆ చిన్న విషయం అది మీ పిల్లల్లో కొందరిని పూర్తిగా మార్చివేయగలదు. ఇంటికి వెళ్ళి అలా చేస్తే నేను వచ్చి దీన్ని చేస్తా, ఎందుకంటే దేవుని వాక్యం మీకేం చేయగలదో నాకు తెలుసు. నేను పూర్ణ మనస్సుతో నమ్ముతాను, నిజంగా నమ్ముతాను. ఏమనంటే మీరు చేసే ప్రతి ఒక్క చిన్న పని ఆనందించడం నేర్చుకోగలరని. ఒకవేళ నేను మీతో పంచుకునే సిద్ధాంతాలను మీరు అన్వయించుకుంటే, మేము మా టీవీ ప్రోగ్రామ్ని ఆనందించాలి ప్రతిదినం జీవితం అంటాం, ఎందుకంటే నాకు 50 ఏళ్ళు వచ్చే వరకు నా జీవితాన్ని ఎలా ఆనందించాలో తెలుసుకోవడం ఆరంభించలేదు. అలా మీకు జరగకూడదని నా కోరిక. మీరు త్వరగా అపవాదికి కోపం తెప్పించి సాధ్యమైనంత సంతోషంగా మీరు ఉండండి. మీరు అక్కడ కూర్చుని ఇలా ఆలోచించకండి, ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఇంటి దగ్గర పనంతా వదిలిపెట్టి వచ్చాను. నిరాశ, దుఃఖం అనేవి మీ మీదకు రావడానికి ట్రై చేస్తాయి. అయితే మీ భావాలతో ఎలా మాట్లాడాలో తెలుసుకుని మీరు వాటికి మీపై అధికారాన్ని ఇవ్వకండి. దావీదు కీర్తనలో 42:5, 42:11 మరియు 43:5 అంత కొంచెం తక్కువ సమయంలోనే ఒకే విషయాన్ని 3 సార్లు చెప్పాడు. సరిగ్గా అదే విషయాన్ని, నా ప్రాణమా నీవేలా కృంగియున్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, నా ప్రాణమా నిరీక్షణ ఉంచుము. కమాన్ ప్రాణమా, ఏదైనా మంచిని ఆశించు. అది మీకు ఏదైనా మంచి జరుగుతుందని నమ్మడం, ఎలాగైతే చెడు జరుగుతుందని నమ్ముతామో అంతే ఈజీ. అది అసలైతే దానికి చాలా తక్కువ శక్తి కావాలి, ఎందుకంటే ప్రతికూలమైన వాటికి అనుకూలమైన వాటికంటే ఎక్కువ శక్తి కావాలి. మీరు అపవాదిని కృంగదీయగలరు కేవలం అనుకూలంగా ఉండి. ఎంతమంది ఒప్పుకుంటారు ఎక్కువ సమయం మనకు ఈ వెయిట్ చేసి చూసే వైఖరి ఉంటుందని? యశ 30:18, నాకు ఇష్టం 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 ఈ వచనం చాలా పెద్దది కనుక బాగా గమనం ఉంచండి. కావున యెహోవా ఆలస్యం చేయుచున్నాడు అంటే అర్థం ఏమిటి? ఆశించడం, ఎదురు చూడడం, కోరుకోవడం మీ యందు దయచూపవల్లని. బైబిల్ ఇలా అన్నప్పుడు యెహోవా కొరకు ఎదురు చూచేవారు అంటే అర్థం మీరు వెళ్ళి కుర్చీలో కూర్చుని ఏమీ చేయరని కాదు. దాని అర్థం మీరు కుర్చీలో కూర్చోవచ్చును, కానీ దేవుడు ఏ నిమిషంలో అయినా కనిపించి మీ జీవితంలో గొప్పది చేస్తాడు అని ఆశించడం. ఆయన నిలువబడి ఉన్నాడు, ఆశిస్తూ ఎదురు చూస్తూ కోరుకుంటూ మిమ్మును కరుణింపవలెనని, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, దేవుడు చెడు వాటిని మంచిగా చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దీన్ని చూడండి, ఎందుకంటే ఇక్కడే మలుపు ఉంది. ధన్యులు, సంతోషమైన, అదృష్టవంతులు, అసూయపడదగిన వారు, ఆయన నిమిత్తం నిజాయితీగా కనిపెట్టుకొని వారందరూ. ఆయన విజయం, ఆయన సహాయం, ప్రేమ, శాంతి, సంతోషం, అసమానమైన విడిపోని ఆయన సహవాసం కొరకు ధన్యులు. కనుక ఇక్కడ దేవుడు నిరీక్షిస్తున్నాడు, ఎదురు చూస్తే ఎవరి పట్ల ఆయన మంచిగా ఉండాలని కోరుకుంటూ, ఆయన మంచిగా ఉండగలిగే వారికి మాత్రమే అంటే నిరీక్షించే వారికి, ఆయన వారి పట్ల మంచిగా ఉండాలని కోరుకుంటూ ఎదురు చూచేవారికి. ఇప్పుడు అది మీరవుతారా లేక వేరెవరైనా అవ్వాలా అన్నది తెలుసుకోవాలి.
జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.